సమయం వచ్చేదాకా ఆయన ఆలోచిస్తాడట. ప్రేమ ఎక్కువ కదా ఆయనకి, మనందరం ఆయన బిడ్డలం కదండి, మరీ పాపం పెచ్చు వీరేదాకా సహిస్తాడు. పాపం పరాకాష్ఠకి వెళ్ళాలి, ఎక్కువ అయిపోవాలి, అప్పుడు శిక్ష వస్తుంది. చిన్న చిత్తగా వాటిని ఆయన కోపగించడు. స్థాయి దాటి రాముడిని తిట్టేయటమా? రాముడిని స్త్రీలోలుడిగా చిత్రీకరించి అంతఃపురకాంతంలో తిరిగాడు ఆయన. ఏకపత్ని వృతుడు, వేదవతిని పెళ్లి చేసుకోమంటే కూడా 28వ కలియుగం దాకా ఆగమన్న మహానుభావుడు రామావతారం అంటే. కృష్ణావతారంలో నేను జీవులందరినీ అనుగ్రహిస్తాను, రామావతారంలో ప్రభువుని ధర్మప్రభువుని అన్నాడు ఆయన. అటువంటి రాముడి గురించి నోటికొచ్చినట్టు వాగితే నాలుక తెగిపోదా, కళ్ళు పోవా, కుళ్ళి కుళ్ళి ఆసుపత్రిలో చావరా? ఏ గవర్నమెంట్ కాపాడుతుంది, ఎన్ని లక్షలతో కాపాడుతుంది? అటువంటి వాడిని కాపాడలేదు రాముడు తప్ప మరెవడూ కాపాడలేదు. కొంతమంది అడగచ్చు ఇంకా తిట్టిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళ పాపం ఇంకా అంత పండల, ఆ పాపం పరాకాష్ఠకు వచ్చింది, తిట్టేవాళ్ళ పాపాలు కూడా పండాలి, సమయం వస్తుందండి. ఆ పాపం పండినప్పుడు ఎండిపోయి కుళ్ళి కృంగి కృశించి నశించిపోతాడు ఎవడైనా సరే. నా రాముడు గొప్పతనం నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చుగాక. భగవంతుడు శిక్షించట్లే అక్కడ, భగవంతుణ్ణి అన్న పాపం శిక్షిస్తుంది. భగవంతుడు మళ్ళాగా ఎవడిని శిక్షించడండో, కొట్టడు తిట్టడు ఆయన, కానీ చేసిన పాపమే నీకు శాపమవుతుంది. మనం పుణ్యం అనే ఒక కర్మ చేస్తే, ఒక మంచి పని చేస్తే సుఖరూపంలో అనిపిస్తాం. నీ కర్మయే నీకు రక్ష, నీ కర్మయే నీకు శిక్ష. పాపకర్మలు చేస్తే నీవు క్రూరమైన నరకాలు అనుభవిస్తావు, భూలోకంలో రోగాలు అనుభవిస్తావు, కుళ్ళి చస్తావు. మంచి పనులు చేసావు, ఆ మంచి పనులు నేను రక్షిస్తాయి. ఎప్పుడు మన ధర్మం మనల్ని రక్షిస్తుంది, అందువల్ల ఎప్పుడు ధర్మాన్ని ఆచరించవలసిందే. ఇవాడు నోరుందని బలముందని నోటికొచ్చినట్టు వాగితే ఎక్కడికి పోతాయి కర్మలు? చేసిన పాపాలు అనుభవిస్తుంది. చూశారు మీరు ఎంతమంది చూస్తున్నారండి, ఓ స్థాయి దాటాక ఆ పాపాలు వాడు ఇక్కడే అనుభవిస్తాడు. చచ్చాక నరకం అక్కర్లే, ఇక్కడే నరకం ఉండదు. అందువల్ల కుబేరుడికి ఆయన ఇచ్చే వడ్డీ నిత్యం హుండీలో నుంచి అదృశ్య రూపంలో పెడుతూనే ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా హుండీ దగ్గర ఒక క్షణం కళ్ళు మూసుకుని ఎలా వెడుతోందో చూపించమని స్వామిని అడగండి, ఆయన చూపిస్తాడు. తదనంతరం ఈ కొండ మీద నుంచి నారాయణపురానికి వెళ్ళేదాకా, వనానికి వెళ్ళేదాకా, అక్కడి నుంచి ఆకాశరాజు గారి నగరానికి వెళ్ళేదాకా ఒక అద్భుతమైన విడిది పందిరి ఏర్పాటు చేయమన్నాడు శ్రీనివాసు. ఆ క్షణమే శ్రీనివాసుడి ఆజ్ఞని శిరసావహించి బ్రహ్మగారు దిక్పాలకులు వచ్చారు. విశ్వకర్మ మొదలైనటువంటి మహానుభావులు అక్కడి నుంచి భూలోకంలో ఏది 7 కొండల దగ్గర నుంచి ఆకాశరాజు నగరం దాకా మహాద్భుతమైన పందిళ్ళు వేశారు, నడక మార్గాన్ని చదును చేశారు, ముళ్ళు లేకుండా చేశారు. నిష్కంటకం చేయడం అంటారు దాన్ని, కంటకం అంటే ముళ్ళు, దారిలో ఎక్కడ కాల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చేస్తే ఆ దారిని నిష్కంటకమైన మార్గం అంటారు. అవి ఏర్పాటు చేశారు, కళ్ళాపులు దల్లారు, ముత్యాలతో ముగ్గులు తీర్చిదిద్దారు, దారి పొడుగుతో వెళ్ళేటప్పుడు విడుదల చేసుకుంటూ భోజనాలు చేయడానికి ఏర్పాట్లు చేశారట. దేవతలు ఈ మానవుల యొక్క భోజనాలు తినలేరు కదా, అందుకని బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా అగ్నిహోత్రుణ్ణి పిలిచి దేవతలు కూడా తినడానికి పనికొచ్చే వంటకాలు చేయించమన్నట. దేవతల కోసం ప్రత్యేక పాయసాలు ఉంటాయి, అపూపాలు ఉంటాయి, అవన్నీ తయారు చేశారు. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు అన్ని ఏర్పాటు చేశారు. మన క్యాటరింగ్ అయితే ఎక్కువ తక్కువ అవుతాయి, అక్కడ అగ్నిహోత్రుడికే క్యాటరింగ్ ఇచ్చేశారు కదా, అందులో ఎవరికి ఎక్కువ తక్కువ లేదట, ఎవరికి ఎంత కావాల్సి వస్తే అంత వస్తుందట. పెళ్లికి పైనుంచి కిందకి తరలు వస్తూ ఉంటే దారిలో ఎవరికి ఎక్కడ భోజనం చేయాలనిపిస్తే అక్కడ ఆగేవారు. ఆ పందిట్లో కూర్చోగానే విస్తళ్ళు తమంత తామే వచ్చేవి, మామూలు విస్తళ్ళు కావు, బంగారపు విస్తళ్ళు. ఆ విస్తళ్ళలోకి పప్పులు, లవణాపోపాలు అంటే ఉప్పుతో వండిన పిండి వంటలు అన్నమాట, పులిహార, కట్టుపొంగలి, వీటిలో ఉప్పు వేస్తారు, జంతికల్లో ఉప్పు వేస్తారు, ఈ చక్కిలల్లో వేస్తారు. అటువంటి లవణాపోపాలు, శర్కరాపోపాలు అంటే పంచదార వేసినటువంటివి, గుడాపోపాలు అంటే బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లపు పొంగలి మొదలైనవి, పాయసాలు, మధురసాలు, ఇంకా రకరకాల చెరకు రసాలు, బత్తాయి రసాలు, ద్రాక్ష రసాలు, మామిడి పళ్ళ రసాలు, ఒకటి ఒకటి ఎన్ని రసాలు, ఈ రసాలన్నీ తాగితే నీరసాలు పోతాయి. అన్ని రకాల రసాలు సిద్ధమయ్యాయి. ఎవడు ఏది తలుచుకుంటే అది వచ్చేస్తుందట. తెగ తాగిన వాళ్ళు తిన్నవాళ్లే తప్ప, తృప్తిగా ఉన్నవాళ్లే తప్ప కోపగించిన వాళ్ళు లేరు. ఇంకో అదృష్టం ఏంటి తెలుసా, దిక్కుమాలిన షుగర్ పేషెంట్లు కూడా అక్కడికి వచ్చి ఆరోగ్యం పొందారు. ఈ షుగర్ పేషెంట్లు పెళ్లికి వస్తే చాలా యాతన ఉండవు, నాకు టిఫిన్ లేదు, కాఫీ లేదు అని పైకి కిందకి ఎగురి గొడవ గొడవ చేస్తారు కొంతమంది. మీలాంటి పుణ్యాత్ములు కాదనుకోండి, ఎందుకో తెలియదు, కొంతమంది దుర్వాస మహర్షులు అనమాట. వీళ్ళు పెళ్లికి వచ్చారంటే అడిగిపోతాం, ఇక ఇయ్యాల వారు లేదు, కయ్యాల వారు లేదు. వచ్చిన దగ్గర నుంచి టిఫిన్ పెట్టలేదు, కాఫీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. కాఫీ ఇస్తే కాఫీలో పంచదార ఎక్కువైందంటారు, పంచదార ఎక్కువ వేస్తే తక్కువ అయిందంటారు, తక్కువ వేస్తే ఎక్కువ అయిందంటారు, గొడవ. అలాంటి వాళ్ళు కూడా ఈ పెళ్లిలోకి వచ్చాక తిన్నాక కిక్రుమం లేదు. తగాదా పెట్టడానికి వచ్చిన వాళ్ళు, కోపిష్టి వాళ్ళు, పాపిష్టి వాళ్ళు శ్రీనివాసుడి మహిమ వల్ల చల్లారిపోయారట. ఎక్కడో ఒకడు వస్తూ ఉంటాడు అండి, ఒకడు వస్తాడు పెళ్ళిలో మాకంటే అందరూ తినేశారు, మగ పెళ్లి వారి తరపున వచ్చాం, మమ్మల్ని పట్టించుకోలేదు అన్నవాళ్ళు కూడా ఆ పక్కన కూర్చున్న వ్యాసుడిని చూడగానే కిక్కురు మళ్ళా, ఎందుకంటే వ్యాసుడు చెప్పిస్తాడు కనుక. ఇక చూడండి ఎంత బాగుందో పెళ్ళి అంటే, హాయిగా తింటూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ కిందకి బయలుదేరారు. ఈ కథ అంతా మర్చిపోకూడదు మనం. స్కాందుడు, స్కంద మహానుభావుడు కుమారస్వామి వారు ఒకప్పుడు చెప్పాడు, ఆ తర్వాత స్వయంగా వరాహస్వామి వారు భూదేవికి చెప్పాడు. ఎప్పుడని చెప్పాను మీకు ప్రారంభంలో గుర్తుపెట్టుకోవాలి మనం, ఈ వైకుంఠం నుంచి ఏడు కొండలని వరాహావతారంలో స్వామివారు గరుడుని ద్వారా తెప్పించారు. ఆ పైకి రాగానే భూదేవిని పక్కన పెట్టుకున్నారు. అప్పుడు భూదేవి ఆయన్ని ప్రశ్నిస్తే ఈ కథలన్నీ చెప్పాడు. ఈ కథలన్నీ వింటున్నటువంటి భూదేవికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది, స్వామి నాకు చాలా అనుమానం, ఆకాశరాజు అంటే ఏమిటో మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు మీరు, పూర్వం మాధవుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు కుంతల అనే చండాల స్త్రీతో వెళ్ళి తద్వారా పశ్చాత్తాపం పొంది ఏడు కొండల మీదకు అడుగుపెట్టి పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని బ్రహ్మదేవుడి కటాక్షం వల్ల ఇప్పుడు ఆకాశరాజుగా పుట్టాడు. ఆయన భార్య చంద్రరేఖ ధరణీదేవిగా పుట్టింది. ఇక ఇప్పుడు ఈ తొండమానుడు అన్నారే ఆకాశరాజు తమ్ముడు, మీరు ఉన్నారుగా పురాణం మర్చిపోయారు మడి మధ్యలో, సుధర్ముడనే మహారాజు గారు నాగకన్యకని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఈ సుధర్ముడికి నాగకన్యక వల్ల ఈ తొండమానుడు పుట్టాడు. మొదటి కొడుకు, మొదటి భార్య కొడుకేమో ఆకాశరాజు, రెండో భార్య నాగకన్యక కొడుకు తొండమాన్ చక్రవర్తి. ఈ తొండమానుడు ఎవరు, ఏం పుణ్యం చేసి ఈయన ఆకాశరాజుకు తమ్ముడయ్యాడు? ఎందుకంటే పెళ్లిలో ఎక్కువ బాధ్యత ఆయనే తీసుకున్నాడు, ఆయన చాలా గొప్పవాడని విన్నాను. ఈయన కథ ఏమిటి, కమామిషం ఏమిటి అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అత్యంత ప్రాచీన కాలంలో ఈ కొండ మీద ఒక మహత్తరమైన ఘట్టం జరిగింది. అప్పటికింకా ఈ కలియుగం రాలేదు, ఆకాశరాజు పుట్టలేదు, తొండమానుడు పుట్టలేదు, సుధర్ముడు పుట్టలేదు, ఏమీ జరగలేదు. ప్రాచీన కాలంలో ఈ కొండ మీద వసువు అని పేరు కలిగిన ఒక బోయిబాడు ఉండే, వాటి పేరు వసువు. అతడు ఈ శ్రీనివాసుడికి గుడి కూడా లేదు అప్పుడు, ఇప్పుడు ఆనంద నిలయం అని మనం చెప్పుకుంటున్న గుడి లేదు, ఒక విగ్రహమే ఉండేది. మీకు ముందే చెప్పానుగా కృతయుగంలో వరాహస్వామి వారే శ్రీనివాసుడిగా మారాడు, త్రేతాయుగంలో ప్రారంభంలో నరసింహస్వామి శ్రీనివాసుడిగా మారాడు, త్రేతాయుగం పూర్తవుతున్నప్పుడు రామచంద్రుడే శ్రీనివాసుడిగా మారాడు, ద్వాపరయుగం చివరిలో కృష్ణుడే శ్రీనివాసుడిగా మారాడు, కలియుగంలో మళ్ళీ ఆ కృష్ణుడే ఇప్పుడు వెంకటేశ్వరుడిగా శ్రీనివాసుడిగా ఒకడు మాలిక దగ్గరకు వచ్చి ఆ తర్వాత తాను విగ్రహ రూపం ధరించాడు. అంటే ఇప్పుడు ఇంకా ప్రస్తుతం శ్రీనివాసుడు విగ్రహ రూపం ధరించేంత వరకు లోపల ఉన్న అక్కడ ఉన్న విగ్రహం ఎవరన్నమాట, కృష్ణ శ్రీనివాసుడే. ఇప్పుడున్న ఆయన పరిపూర్ణ కృష్ణ శ్రీనివాసుడు. కాబట్టి ఎప్పటికప్పుడు యుగయుగాలుగా కొండలున్నాయి, పురాణం వినేవాళ్ళు ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడో సృష్టి ఆరంభకాలంలో స్వయంభూ మనువు కాలంలో మొట్టమొదట వరాహస్వామి వారి కొండలు తెచ్చినప్పటి నుంచి యుగయుగాలుగా యుగయుగాలుగా కొండలున్నాయి. రాముడు వెళ్ళాడు, దశరథుడు ఇక్కడ తపస్సు చేశాడు అన్నాం కదా, జనకుడు వచ్చాడని చెప్పుకున్నాం కదా మనం. ఎంతెందుకండి, భాగవతం విన్నారుగా మీరంతా, అందులో బలరాముడు మహాభారత యుద్ధానికి ముందు తీర్థయాత్రలు చేసి వెంకటాద్రికి వచ్చాడు. కాబట్టి అప్పుడు కూడా అక్కడో శ్రీనివాసుడు ఉన్నాడు. ఈ శ్రీనివాసుడు కలియుగంలో పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ముందు లక్ష్మీనారాయణులు అక్కడ ఆనంద నిలయంలో ఉండేవారు. కానీ ఒకప్పుడు గుడి లేదు, గుడి చాలాసార్లు నిర్మాణం అయ్యింది, ఇప్పుడున్న గుడి ఉందే, దాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ తొండమానుడు నిర్మించడానికి ముందు ఉట్టి విగ్రహమే ఉండేది, లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న శ్రీనివాసుడు ఒక ఆయన ఉండేవాడు. అది చాలా ప్రాచీన కాలం. ఆ కాలంలో ఈ కొండ మీద ఒక బోయివాడు ఉన్నాడు, వాడి పేరు వసువు. వాడి భార్య, అతను ఇద్దరు శ్రీనివాసుడిని అత్యంత భక్తితో పూజించేవారట. శ్యామాక వనపాలో భూతు భక్తిమాన్ పురుషోత్తమే శ్యామాక తండులాన్ త్యక్త్వా మధునా పరిశాచ్య చ నివేద్య దేవదేవాయ శ్రీభూమి సహితాయ చ ఏవం భక్తిమతః తస్య భార్యా చిత్రావతి శుభా. ఈ వసు పరమ భక్తుడు, విష్ణు భక్తుడు. ఈ కొండ మీద ఉన్న శ్రీనివాసుడు శ్రీదేవితో భూదేవితో కలిసి మకాం పెట్టాడు. అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడే. ఆయనకి నిత్యము పరమసేవ చేసేవాడే. ఆయన భార్య పేరు చిత్రావతి. చిత్రావతికి కూడా భర్తలాగే శ్రీనివాసుడు అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరు ఒక రోజున స్వామివారికి నమస్కరించి, నారాయణ, శ్రీదేవి భూదేవి సమేత నారాయణ, నీకు నమస్కారం, నీకు నైవేద్యంగా ఏం పెట్టమంటావు అని అడిగారు. అప్పుడు ఆయన శ్యామాక ధాన్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ధాన్యాలు చాలా రకాలుగా ఉండేవి పూర్వం, ఇప్పుడు అవన్నీ పోయాయి, ఇప్పుడంతా ఏమిటో పిచ్చి పిచ్చి అన్నీ వచ్చేసాయి. కానీ పూర్వం శ్యామాక అనే ఒక ధాన్యం ఉండేది, సన్నని ధాన్యం. ఆ ధాన్యం పొట్టు తీసి అంటే రోట్లో వేసి దంచి ఆ పొట్టు తీసి తర్వాత ఆ బియ్యాన్ని వండేవారు. ఆ బియ్యం నుంచి వచ్చే గంజి తీయగా ఉండేదట. ఆ గంజి తాగితే 3 రోజుల పాటు మళ్ళీ అన్నం తినకపోయినా ఆకలి వేసేది కాదు, మంచి బలంగా ఉండేది. ఆ గంజి వార్చి తాగేవారు. ఆ గంజినే దుర్వాసుడు పిట్టలకి జింకలకి కూడా కలిపి పెట్టేవాడు. అడవుల్లో ఈ శ్యామాక ధాన్యం కనుక దొరికితే ఆనందపడిపోయేవారట. చాలా రుచి కలిగిన ఆరోగ్యకరమైన ధాన్యం. శ్యామాకము, మసూరము మొదలైనటువంటి ఎన్నెన్నో రకాల ధాన్యాలు ఉండేవి. అవన్నీ పోయి మా చిన్నప్పుడు అక్కుళ్ళని మసూరి అని ఉండేవి. ఇప్పుడు ఏమిటో పియ్యల్లో వాడి ముఖమెల్లో అవి ఇవన్నీ కృత్రిమ ధాన్యాలు. ఈ కృత్రిమ ధాన్యాల్లో ఏదో అన్నం వండుకు తింటున్నాం బలం ఉండడంలా, అందుకే అన్నం తిన్నా కళ్ళు తిరిగిపోతాయి, పైత్యం వస్తుంది, దురదలు వస్తాయి, నీరసం, ప్రొద్దుట్లు వేస్తే నీరసం, ఆఫీస్కి వెడితే నీరసం, ఇంటికి వస్తే నీరసం, కోపం దానివల్ల పెరిగిపోతుంది. మరి కోపాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు? ఒంట్లో ఓపిక లేక. ఒంట్లో ఓపిక లేనప్పుడు మొగుడు ఏమైనా కాఫీ అని అడిగితే కాఫీ కావాలని మొహానికి అంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఒంట్లో ఓపిక ఎక్కడ, చేయలేక నీరసం. ఈ పెళ్ళిళ్ళకి వచ్చి దుర్వాసుల గంతులు వేసే వాళ్ళకి కూడా ఎందుకంటే ఒళ్ళంతా మంటలో ఆకలి తట్టుకోలేక రోగాలు ఉండడం వల్ల కోపాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటే కోపించరు వాళ్ళు. ఈ కోపాలకు సగం మూల కారణం అనారోగ్యం అన్నమాట. అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఈ కెమికల్స్తో కూడిన ఆహారం తింటున్నాం కనుక. ఆ రోజుల్లో శ్యామాక ధాన్యం అని ఉండేది. మీరు కూడా ఎప్పుడన్నా నమక చమకాలు చదువుతున్నారుగా, శ్యామాకాచమే గోధుమాచమే అంటున్నారా? అందులో శ్యామాకాచమే, శ్యామాక అనే ధాన్యములను నా కొరకు ఇమ్ము, గోధుమాచమే గోధుమలు అనే ధాన్యం గోధుమలు ఇయ్యి. ఈ విధంగా మనం పెసలు, నువ్వులు, శ్యామాకాలు, గోధుమలు ఇవన్నీ చెమకల్లో అడుగుతున్నాం. పరమాత్ముడు ఈ ప్రార్థన అంగీకరించి భూమండలంలో సమృద్ధిగా ఉంచేవాడు అనమాట. ఈ మధ్యన ఒక ఆయనకు ఆనందం కలిగి కందకూర ఆచమే చేగోడీచమే అన్నట్టు. వాడికి చేగోడీలు కందకూర ఇష్టం కాబోలు. అలా లేనిపోయినా కల్పించకూడదు. మంత్రాల్లోకి మన సొంత పిత్రం కలిగించకూడదు కానీ అందులో ఉండవు చదవాలి. నమః 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 అని వస్తుంది కనుక నమకము అన్నారు. చ చ అంటే చ అంటే మరియు, సంస్కృతంలో చ అంటే అండడానికి వాడతాం అనమాట. అందుకని చెమకం అన్నారు అనమాట. చూసారా, గోధుమాశ్చమే శ్యామాకాచమే అన్నిట్లో చ ఉంటుంది, అందువల్ల చెమకం. అలా కాకుండా వరసగా నమ శివాయ చ రుద్రాయ చ నమ కార్పాయ చ కూట్యాయ చ అని వరసగా నమః నమః అంటున్నాం గనక నమః అంటే నమ అనమాట, అది నమకం. ఇది చాలా గొప్ప మంత్రం. అలాంటి శ్యామాక ధాన్యములతో వండిన అన్నం అంటే నాకు ఇష్టము అన్నాడు శ్రీనివాసుడు. పూర్వకాలంలో చాలా కాలం మన వెంకటేశ్వరుడికి అన్నాన్ని నివేదన చేసేటప్పుడు ఈ శ్యామాక ధాన్యముతో వండిన అన్నం నైవేద్యం పెట్టేవారు. ఈ అన్నముతో తయారు చేసిన పులిహార, ఈ శ్యామాక ధాన్యముతో వండినటువంటి దద్దోజనం, కట్టుపొంగలి, చక్కెర పొంగలి ఇవన్నీ వాటితోటి చేసి నివేదన చేసేవారు. ఆ రోజుల్లో మహానుభావులు తిన్నారు. తిని కూడా మళ్ళీ పురాణం చెప్పడానికి భూలోకంలో పుట్టిన వాళ్ళలో నేను ఒకడిని ఆ కాలంలో. ఈయన శ్రీనివాసుడు శ్యామాకం అంటే ఇష్టం అనగానే వెంటనే తన దొడ్డి దగ్గర ఆ కొండ మీద ఆయన నివాసం ఉండేవాడు. అక్కడ పెరడంతా చదును చేసుకుని అందులో శ్యామాక ధాన్యం పండించి ఆ ధాన్యం కేవలం శ్రీనివాసుని నివేదనకి వాడేవాడు. రోజు కుంచెడు ధాన్యం దంచి ఆ ధాన్యముతో వచ్చినటువంటి బియ్యమును అందంగా పదునుగా వండి, అంటే చక్కగా ఉండాలి, చిమిడిపోకూడదు, అలాగని ఉడకకుండా ఉంటే కష్టం కదా, బియ్యం బియ్యం కింద ఉంటే తినలేం కనుక ఎలా వండాలో అలా వండితే దాన్ని పదునుగా వండుట అంటారు, కరెక్ట్గా వండాలన్నమాట. అలా వండి అందులో పుట్ట తేనె, జున్ను, జీడిపప్పులు ఇవన్నీ వేసి ఈ అన్నం వద్ద పట్టుకెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టేవాడు. స్వామివారు రెండు చేతులతో అది తీసుకుని కొంచెం తిని మిగతాది ప్రసాదంగా వెళ్ళకిచ్చేవాడు. ఎంత అదృష్టవంతుడండి ఆయన, స్వామి కొంచెం తిని మిగిలిన కంచం ఇచ్చేవట, ఆ కంచం పట్టుకొచ్చి వీడి ఇంటికి వచ్చి తినేవారట. కొంచెం వండితే కొంచెంలో సగం ఆయన తిని సగం వెళ్ళకిచ్చేవాడు. డైరెక్ట్గా స్వామివారి ప్రసాదం తిన్న మహా యోగజాతకుడు ఈ వసువు. అందువల్ల ఏ కులం ఏ మతం కాదు, ఆయన బోయేవాడు. కానీ ఆయన జాతకం చూసారా మరి, ఆయనకు ఒక్కడే కొడుకు, ఒక భార్య, ఒకే భార్య, ఒకే కొడుకు, ముచ్చటైన సంసారం. ఇలా చాలా కాలం జరిగింది. కొడుక్కి 8 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజున ఆయన శ్యామాక ధాన్యం సక్రమంగా పండటం లేదు అక్కడ, స్వామి పరీక్ష వల్ల ఎక్కువ బియ్యం దొరకట్లేదట. అందుకని అక్కడికి దగ్గరలో ఒక 5-6 మైళ్ళు 7 మైళ్ళ దూరంలోనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో శ్యామాక ధాన్యం బాగా అమ్ముతున్నారని తెలుసుకుని, కొడుక నేను కిందకి నడిచెళ్ళి 5-6 బస్తాలు ధాన్యం కొనుక్కొస్తాను, ఈ పూటకి ఇంట్లో నువ్వే ధాన్యాన్ని కోసి దాన్ని దంచి పొట్టు తీసి బియ్యం తయారు చేసి చక్కగా వండి అందులో తేనె జున్ను మొదలైనవి కలిపి స్వామికి నివేదన చేసి ఆయన ఇచ్చిన ప్రసాదం అట్టే పెట్టు, నువ్వు కొంత తిని మిగతాది మేము రేపు వచ్చాక పెట్టు, రేపు ఉదయానికి మేము వచ్చేస్తాం. స్వామికి నైవేద్యం పెట్టింది సజ్జనం కాదండి, స్వామి నివేదన ఎన్నాళ్ళైనా అది ప్రసాదమే. అందువల్ల ఆ ప్రసాదం మాకు అట్టే పెట్టు అనగానే, అలాగే అమ్మ అలాగే నాన్న అన్నాడు ఆ డెంభకుడు అవ్వాలుడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. మీ కుర్రవాడు తల్లిదండ్రులు చెప్పినట్టే శ్యామాక ధాన్యం కోశాడు, ఆ ధాన్యాన్ని పంకుల నుంచి బయటికి తీశాడు. వరిలా కోసిన తర్వాత ఏం చేస్తారో ఆ ఒలుస్తారు, దాన్ని దంచాడు, బియ్యం చేశాడు, చక్కగా వండాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకు వండడం నేర్పేవారు వాళ్ళు. అందులో వండాడు, తేనె మొదలైనవన్నీ వేసి స్వామివారి దగ్గరికి పెట్టి నివేదన చేశాడు. స్వామి అందులోంచి ఒక్క ముద్దే తిన్నట్టు ఈ పూట, తిని మిగతాదంతా నీకేరా, నువ్వు తినేయి అన్నాడు. మొత్తం నువ్వే తినే అన్నప్పుడు ఇంకా ఆకూడదు కదా. వీళ్ళు నాన్న అమ్మ పెడుతూ నువ్వు కొంచెం తిని మాకు అట్టే పెట్టన్నారు. కానీ స్వామి ఏమన్నాడు, మొత్తం నువ్వే తిని అన్నాడు. దాంతో వీడి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా తినేశాడు. గిన్నె కడిగి పక్కన పెట్టాడు. గిన్నె అంటే మట్టి మూకుడు, మట్టి మూకుడు కడిగి పక్కన పెట్టాడు. ఈ పూట ఏమైంది, రేపు ఎప్పుడో వస్తామన్న తల్లిదండ్రులు కింద పల్లెటూరికి వెళ్ళి ఈ బియ్యం కొనుక్కుని అక్కడ పని తొందరగా అయిపోవడం వల్ల చీకటి పడిలోకి వచ్చేసారు. ప్రొద్దుటి వెళ్ళిన వాళ్ళు సాయంకాలానికి వచ్చారు. అంటే కొంచెం ఆ పూట అదృష్టవశాత్తు వాళ్ళ పని తొందరగా అయిందనమాట. రాగానే కుమార నైవేద్యం పెట్టావా అని అడిగారు. పెట్టాను అన్నాడు ఆయన. మరి ప్రసాదం రేపటి కట్టే పెట్టమన్నాం కదా, మేము ఇప్పుడే వచ్చాం కదా ప్రసాదం తీయనగానే, ఎక్కడ ప్రసాదం, నేనే తినేసాను, స్వామి తినేయమన్నాడు అన్నట్టు. ఈయన గొళ్ళు మండిపోయింది. స్వామి నిన్ను మొత్తం తినమంటాడా, ఎందుకంటాడు అలాగా, రోజు మేము నైవేద్యం పెడుతున్నాం, కొంత మాకు అట్టే పెడుతున్నాడు, నువ్వు నేను అమ్మ అందరం తినాలి కదా, మొత్తం నువ్వే దొంగతనంగా తినేసావంటే నాకు దొంగతనం తెలియదు అన్న అన్నట్ట. వీడు కిరాతకుడు పాపం, ఎంత భక్తుడైనా కొంత పుట్టుకతో వచ్చిన కషాయితనం ఒకటి ఉంటుంది, జంతువులు వేటాడటం అలవాటు కదా. ఒళ్ళు మండిపోయి ఒక్కసారి కత్తి తీసేశాడు. ఖడ్గమాదాయ తం హంతుం త్వరయా హస్తముద్దదౌ తత్వక్షస్తదా విష్ణుః ఖడ్గం జగ్రాహ పాణినా ఖడ్గో గృహీతః కేనేతి పశ్యన్ వృక్షం దదర్శ సః. పెద్ద కత్తి ఒకటి ఉంది వరలో వాడికి, అడవిలో జంతువులు వేటాడడానికి తనను తాను రక్షించుకోవడానికి కిరాతకుడి దగ్గర చాలా పెద్ద కత్తి ఉన్నది, మంచి ఖడ్గం, సునందం లాంటి కత్తి. ఆ కత్తి చూసి కోపంతో కొడుకు జుట్టు పుచ్చుకుని, నిజం చెబుతావా లేదా, అన్న నువ్వే దొంగతనంగా తిన్నాను అని ఒప్పుకో, లేదా కత్తితో నరికేస్తా అన్నట్ట. కత్తి ఎలా ఎత్తాడో లేదో, ఆ కత్తి ఎంత గింజుకున్నా కదలడం లేదు. ఇలా కత్తి ఎత్తి వాడి మీదకి దూస్తూ ఉంటే ఈ వెనక్కెత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది, కత్తిని ఎవరో పట్టుకున్నట్టే కదలకుండా ఆగిపోయింది. ఎవర్రా నా కొడుకుని నరుకుతానని కత్తి తీస్తే కత్తిని గట్టిగా పట్టుకున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే, నీలమేఘఛాయ శరీరుడు కోటి సూర్యప్రభ భాసమానుడు అయిన శ్రీహరి అక్కడ దర్శనం. శంఖ చక్ర గదా పాణిం వృక్షారూఢార్థ విగ్రహం. ఒక్కొక్కళ్ళ అదృష్టం చెప్పాను కదా, మూఢభక్తులకి తొందరగా దొరుకుతాడే. అనేక పాదాలతో అనేక నేత్రాలతో ఉన్న పరమాత్మ అక్కడ కనపడ్డాడు. చారు లక్షణ లక్షిత నకపాద కల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్రహారకే యూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవిత ఎప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుళించి ఇట్ల నిడితేంచే. వేలాది చేతులతో వేలాది పాదాలతో వేలాది శిరస్సులతో అనేక నేత్రములతో నీలమేఘఛాయ శరీరుడు నల్లని మేఘం వంటి కాంతి కలిగిన పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆయన చేతులలో శంఖం చక్రం గద పద్మం మొదలైన అనేక ఆయుధాలున్నాయి. మహాకాంతితో వెలిగిపోతున్నాడు. ఒకేసారి సూర్యులు కొన్ని వేల మంది ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి వస్తున్నదట. భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత అంటాడు ఆయన. యుగపత్ అంటే ఒకేసారి ఏకకాలంలో కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని ఎవరైనా చూడగలరా? ఒక్క సూర్యుడు చూస్తేనే కళ్ళు వైర్లు గమ్ముతాయే, అటువంటిది కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని చూడడం చాలా కష్టం. అటువంటి మహాకాంతితో ఉన్నాడు. చెవులకు మకరకుండలాలు ఉన్నాయి. ముఖం చంద్రబింబం కంటే మించిపోయి వెలిగిపోతున్నది. ముక్కుకు గొప్ప మౌక్తికమైనటువంటి ఆభరణం ఉన్నది. దాన్ని నత్తు, ముక్కుకు పెట్టుకునే నత్తు అంటారు. చేతిలో ఒక చేతిలో మురళి కూడా ఉన్నది. నెమలి పించం కిరీటంలో ఉన్నది. మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి వెలిగిపోతోంది. ఆయన నల్లగా మేఘంలో ఉంటే ఆ మేఘంలో మెరుపు తీగ అన్నట్టుగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి ధగ 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 వెలిగిపోతోంది. శంఖంలా నున్నగా ఉన్నది మెడ, ఉందా లేదా అనిపిస్తున్నది నడుము. ఆ నడుము దగ్గర బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. తెల్ల తామర పువ్వులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు ఆడుకుంటూ ఎర్రని రంగుతో కనపడుతున్నాడు. ఆ మహానుభావుణ్ణి శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇలాంటి తొమ్మిది శక్తులు స్త్రీ రూపములతో చేరి సేవిస్తున్నాయి. నందుడు, సునందుడు, ప్రహ్లాదుడు, నారదుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ భక్తితో స్తోత్రం చేస్తున్నారు. అలా స్తోత్రాలు అందుకుంటున్నాడు. కరుణారసం ఆయన కళ్ళల్లోంచి ఒలుగుతోంది. అంటే ఆయన చూపులు చూస్తూ ఉంటే ఆ చూపులలో ప్రేమ జాలి తప్ప మరొకటి లేదు, క్రోధం లేదు. అటువంటి స్వామి కత్తి గట్టిగా పట్టుకోగానే ఒక్క క్షణకాలం వణికిపోయాడు. ఆనందంతో పులకించిపోయాడు. భార్యతో పుత్రుడితో సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎన్ని జన్మలెత్తితే ఆయన దర్శనం అవుతుంది? మహానుభావులు వేల సంవత్సరములు కఠోర తపస్సు చేసి ఆయన దర్శనం కాక అలమటించిపోతున్నారు. మరికొంతమంది నీ దర్శనం వద్దు, కనీసం నీ పాదాల కింద ఉండే ఇంత దుమ్ము ఇయ్యి చాలంటారట, నీ పాదధూళి చాలు అంటారు. అయినా పాదధూళి కూడా చెక్కదు. అటువంటిది ఆ పరమాత్మని ఈ బోయవాడు పుత్రుడి వల్ల క్షణంలో చూడగలిగాడు. కాళ్ళకి నమస్కరించి, స్వామి ఏమిటి నీ లీల? నా కుమారుడు అపరాధం చేశాడు అనుకున్నాను, శిక్షించాలనుకున్నాను. పుట్టుకతో కిరాతకుండి కదా ఆ క్రూరత్వం నన్ను పట్టుకున్నది, నన్ను క్షమించు అనగానే, నాయన నీవు మూఢభక్తుడివి, నీకు మంత్రం తెలియదు తంత్రం తెలియదు, కేవలం నన్ను పూజించడమే తెలుసు. ఏ మంత్రము తంత్రము తెలియక సంపూర్ణమైన శరణాగతితో నన్నే చేరి నన్ను పూజించి నాకు సర్వం సమర్పించే వాళ్ళని సులభంగా అనుగ్రహిస్తాను. అనేక యజ్ఞములు చేసిన వేదములు చదివిన రాని పుణ్యం నీలాంటి అమాయక భక్తుడికి క్షణకాలంలో వస్తుందన్నాడే. మనకి పురాణాలన్నీ అవే చెప్పాయండి. ఎన్ని వేదములు చదివినా మోక్షం రాకపోవచ్చు, యజ్ఞములకు దొరకపోవచ్చు ఆయన, కానీ భక్తికి తొందరగా చిక్కుతాడు. చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు శౌచతకు దానశీలతకు దయం, చిక్కడు శృతిలతి కావలి భక్తికి చిక్కిన క్రియ అచ్చుతుండు, సిద్ధము సుండి ఎన్ని యజ్ఞములు చేసినా దొరకడాయన, ఎన్నో దాన ధర్మములు చేసినా లభించడా పరమాత్మ. శుచిగా స్నానం చేసి సంధ్యావందనాదులు చేసిన వారికి దొరకడు, మరి ఎన్నెన్నో మంచి పనులు చేసినా దొరకడు, కానీ భక్తికి సులభంగా చిక్కుతాడు. అందుకే భక్తి ప్రియో మాధవ, మాధవుడు భక్తి ప్రియుడు అన్నారు. నిజంగా ఆలోచించండి, అతడు ఏం చేశాడు? కేవలం మూఢభక్తి తప్ప, నీ మూఢభక్తికే నేను మెచ్చుకున్నాను. నువ్వు రోజు నైవేద్యం పెడుతున్నావు, అది తింటున్నాను. ఈ పూట పూర్తిగా నీ కుమారుణ్ణి ప్రసాదం నేనే తినమన్నాను. అలా తినేస్తే వాడి మీద నువ్వు ఎలా అలుగుతావో చూద్దాం అనుకున్నాను. నువ్వు భక్తుడివి కదా, స్వామివారి నైవేద్యమును దొంగతనంగా తింటే కొడుకును కూడా క్షమించక సంపాదన్నంత కోపం తెచ్చుకున్నావు, ఇది కదా వెర్రి భక్తి అంటే అన్నాడు ఆయన. భక్తికి ఇక కొడుకైన ఒకటి, భార్య అయిన ఒకటి. ఇప్పుడు ఘోరా కుంభార్ అని ఒకడు ఉన్నాడండి, రంగడి మీద ఒట్టి పెట్టుకుంది వాళ్ళ ఆవిడ, అందుకని నీ మొహం చూడండి నేను ముట్టుకొని అన్నాడు ఆయన. పెళ్ళ ముట్టుకోలేదు, చివరికి భార్య చెయ్యి పట్టుకుంటే చేతులు నరికేసుకున్నాడు. ఘోరా కుంభార్ అని మహారాష్ట్రలో గొప్ప భక్తుడు, అతనికే చక్రధారి అని పేరు వచ్చింది. ఎందుకంటే కుండలు తిప్పుతాడు, కుండలు చక్రాన్నితో తిప్పుతాడు కదా, కుండలు చేయటానికి చక్రం గిర్రును తిప్పేవాడిని చక్రధారి అంటారు, చక్రం ధరించారు కాబట్టి. చక్రధారి అంటే విష్ణు అని ఒక అర్థం, చక్రం ధరిస్తాడు ఈయన, చక్రం ధరిస్తాడు. చూసారా, అలాంటి అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మా స్వామి ఉన్నాడు మాకు దర్శనమిస్తాడు అని అచంచలమైన భక్తితో ఆయన తలుచుకోండి, గ్యారంటీగా దొరుకుతాడు. ఎందుకు దొరకడండి, ఆయన కరుణాసుడు, పీచే కళ్ళుంటే దొరుకుతాడు. దొరకడానికి మనకు ఒకటే మార్గం, ఇంకేమిటి సులభం? భక్తి. నాకేమీ తెలియదు. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనై తినే, మంత్రమో తంత్రమో ఎరుగనై తినే, నాదమేదో వేదమేదో కాననై తినే, వాదమేల పేద బాధ తీర్చరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయిష, నీలకందర. ఎంత అందమైన పక్క ఉండేది, అందరిలాగా నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, వాటితో అర్చన చేద్దామంటే అవి నాకు తెలియదు అన్నాడు. కాబట్టి కన్నప్ప కోసం ఆయన దిగొచ్చాడు. స్వామివారి గుడి కింద ఉంటే కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది, ఎత్తు మీద ఆయన గుడి కట్టించాడు. ఆయన చూసారా, భక్తులకి అంత ఉన్నత స్థానం ఇస్తాడు, భక్తులను నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన పాదసేవ చేస్తాడు, అన్నం వండి పెడతాడు, ఏదైనా చేస్తాడు. భగవంతుడి యొక్క కరుణ ఎంతింతని చెప్పలేం కనుకే ఆయనని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. నీ కుమారుడి ప్రాణం తీయడానికి సిద్ధపడ్డావు, చాలా సంతోషం. ఈ స్వామి పుష్కరిణి తీరంలో అంతటా నేను ఉంటాను, నన్ను నడపకుండా ఎవరూ ఏ పని చేయలేరు అని వసువుని నీకేం కావాలన్నాడు. నాకేమవుతుంది నీ సేవ తప్పన్నట్టే. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి పాండ్య దేశం నుంచి ఒక ఆయన వచ్చాడు, వాడి పేరు రంగదాసు. ఏదో అక్కడెక్కడ పనులు చేసుకుంటాడు ఆయన కూడా, చతుర్థ కులస్తుడు పాపం, ఆయన అమాయకుడు. ఇదంతా కళ్ళారా చూసేటండి ఆ రంగదాసు. ఎంత చిత్రం ఇది, ఒక బోయవాణ్ణి, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ ఆవిడ్ని ఏం కావాలో కోరుకోని స్వామి స్వయంగా అడుగుతున్నాడు. కొండ మీద స్వామి ఉన్నాడని తెలుసు, కానీ విగ్రహ రూపంలో ఉంటాడు అనుకున్నాను తప్ప ఇలాగ రూపంతో దర్శనమిచ్చి వరాలు ఇస్తాడనే విషయం ఇప్పుడే కళ్ళారా తెలిసింది అని ఆయన కూడా వచ్చి సాష్టాంగపడ్డాడు. అప్పుడు స్వామి, కిరాతక, ఇక నీకు జన్మరాహిత్యం ఇస్తున్నాను, నువ్వు నీ భార్య నీ కుమారుడు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోండి అన్నట్ట. మళ్ళీ ఈ కిరాతకుడికి వసువుకి అనుమానం వచ్చింది, ఎవరైనా వైకుంఠానికి వచ్చి అక్కడ ఉండిపోయి ఇంక నీకు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, జన్మ అవసరం లేదంటే ఎంత ఆనందంగా వెళ్ళిపోతారండి. ఈయన అలా అనలేదు. ఎందుకు అనలేదని మీకు అనుమానం రావచ్చు. కుప్పల్లో అందగజాల కోసం ఆగలేదు ఆయన, లేకపోతే జీడిమెట్టలో 5,000 గజాల కోసం ఆగలేదు ఆయన, జూబ్లీ హిల్స్లో ఓ బిల్డింగ్ కోసం అని కక్కుర్తిపడి భూమి మీద అవుతాను అనలేదు ఆయన. దేనికోసం అన్నాడో తెలిసిన, స్వామి నేను శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతే రోజు శ్యామాక ధాన్యంతో నీకు అన్నం ఎవరు పెడతారు అన్నాడు.